విద్యార్థులం మనం అందరం కూడా ప్రతి సబ్జెక్ట్కి కూడా విద్య గురువు లేనిదే నేర్చుకోలేము మనం. ఏ విద్య అయినా సరే ఆఖరికి తెలుగు నేర్చుకోవాలి అన్న మాట్లాడటం మనం నేర్చేసుకున్నప్పటికీ కూడా చదవటం రాయటం అనేది మళ్ళా ఒక గురువు ఉండి నేర్పిస్తే తప్ప నేర్పలేము. అక్షరాస్యత అంటాం మనం, వయోజన విద్య అంటాం. వాళ్ళకి తెలుగు మాట్లాడటం వచ్చు వాళ్ళకి, కానీ ఏంటి రాదు వాళ్ళకి, తెలుగు అక్షరాలు గుర్తించడం రాదు, తెలుగు అక్షరాలను వ్రాయటం రాదు, మాట్లాడటం రాకపోవడం ఏం లేదు వాళ్ళకి కదా. ఇంచేత విద్య అనేది ఏదైనా నేర్చుకోవాలి అంటే ఆ అక్షరాలను గుర్తించటం, ఆ అక్షరాలను వ్రాయటం అనేది గురుముఖత తత్వంతో దారి లేదు. ఆధ్యాత్మిక జగత్తులో కూడా అంటే అందుకని ఈ గురువుకి ఇంత ప్రాముఖ్యత ఇస్తాం మనం. కానీ ఒక విషయం ఏదైనా నేర్చుకోవాలి అంటే ఆ గురువుకి కొన్ని లక్షణాలు ఉండాలి. ఓ యూనివర్సిటీలో కానీ ఓ డిగ్రీ కాలేజీలో కానీ ఒక వ్యక్తి లెక్చరర్గా గురువుగా ఒక పోస్ట్ పొందాలి అంటే వాడు మాస్టర్ అయి ఉండాలి ఆ సబ్జెక్ట్లో. కెమిస్ట్రీ చెప్పదలుచుకుంటే మాస్టర్ ఆఫ్ కెమిస్ట్రీ అని, ఫిజిక్స్ చెప్పగలిగితే మాస్టర్ ఆఫ్ ఫిజిక్స్ అని, ఎంఎస్సి అని చెప్తూ ఉంటాను కదా. ఆ మాస్టర్ ఎక్కడ కావాలి మనకి, మాస్టర్ ఆఫ్ వాట్ స్పిరిచువల్ సైన్సెస్. ఆ మాస్టరీ లేకుండా ప్రతి వాళ్ళు మేము గురువునే అనుకుంటే వచ్చేటటువంటి గందరగోళం మన భారతీయ చరిత్ర యొక్క డౌన్ఫాల్. అద్భుతమైనటువంటి భారతీయ చరిత్రలో ప్రతి వ్యక్తిలోనూ భగవంతుడు ఉన్నాడు అని చెప్పేటటువంటి భారత జాతిలో ఆ భగవంతుడిని ఉపయోగించుకోవడం చేత కావటం లేవనుకు. స్వయంగా తండ్రి ఏనుగుల చేత తొక్కించి విషాన్ని లింగించి ఇందులో పడదోయించి 5 ఏళ్ల కొడుకుని నానా హింసలు పెట్టినా కూడా ఆ ఆధ్యాత్మిక యొక్క శక్తి వల్ల ఆ తండ్రిని గెలవగలిగాడు. కానీ ఒక చిన్న బాధ వచ్చేసరికల్లా ఆ బాధల్ని మనం భౌతిక జగత్తులో దాటలేకపోతున్నాం. కారణం ఏంటంటే గురువు లేకపోవటం వల్లే. ఎలా దాతాలో తెలియకపోవటం అనేది ప్రహ్లాదుడికి కానీ వాళ్ళకి కానీ గురువు ఉన్నాడు. ప్రహ్లాదుడు గురువు ఎక్కడున్నారు అని అనుమానం వస్తుందేమో మీకు. అతని తల్లి గర్భంగా ఉన్నప్పుడే గురువు అతనికి నారదుడు నేర్పుతాడు అంతా కూడా. తర్వాత వచ్చి నేర్పకపోయినా తల్లి గర్భంలోంచి నేర్చేసుకున్నటువంటి శిష్యుడు అతను ఒక్కడేనేమో నాకు తెలిసినంత వరకు. ఇంకొకడు అభిమన్యుడు ఉన్నాడు, కానీ అభిమన్యుడు ఆధ్యాత్మికత నేర్చుకోలేదు. చక్రవ్యూహాన్ని ఎలా దాతాలో నేర్చుకున్నాడు కానీ పూర్తిగా నేర్చుకోలేకపోయాడు. ప్రహ్లాదుడు పూర్తిగా నేర్చుకున్నాడు. ఈ గురు పాదుకా స్థలంలో ఈ భావం అంతర్గతంగా విలీనంగా ఉంది. కానీ మీరు ఆధ్యాత్మికతలో మరి మీరు గురువు కావాలంటున్నారు మాస్టరు, మరి ఆ గురువు మాకు ఎక్కడ దొరుకుతాడు? ప్రహ్లాదుడు కోసం నారదుడు దొరికాయని చెప్తున్నారు మీరు. మీకు దొరుకుతాడు నారదుడు. నారదుడే స్వయంగా మీకు దీక్ష ఇవ్వగలడు. ఇప్పుడు కూడా ఈ క్షణంలో కూడా గురువుని మీరు గుర్తించగలిగితే, మనం ఎక్కడ గురువుని చూడటానికి ట్రై చేస్తున్నామో ఒక వ్యక్తిలో చూడటానికి ట్రై చేస్తున్నామో అది మానుకోండి. మీరు మీకు ఎన్ని రకాలు చెప్పినా అది ఒక సమస్యగా పరిణమిస్తుంది ఆధ్యాత్మిక జగత్తులో. ఎన్ని రకాలుగా మనం ఆలోచించినా కూడా ఒక మనకు అలవాటు ఎలా అయిపోయింది అంటే ఒక భౌతిక శరీరధారి వచ్చి ఒకటి మనకి చెప్తూ ఉంటే తప్ప మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆధ్యాత్మికతలో భౌతిక శరీరధారి గురువు కాడు. ఎవడు గురువు? సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ విష్ణువు గురువు, సర్వజ్ఞుడైనటువంటి ఆ బ్రహ్మ గురువు, సర్వజ్ఞుడైనటువంటి ఆ ఈశ్వరుడే గురువు. గురువు బ్రహ్మ, గురువు విష్ణువు, గురువు దేవు, మహేశ్వర అని మీరు శ్లోకం చదువుతున్నారు. కానీ ఆ శ్లోకం యొక్క అంతరార్థాన్ని అర్థం చేసుకుని గురువు కోసం మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. సర్వాంతర్యామి అయిన వాడు ఎక్కడ దొరకడు మీకు? ఎక్కడెక్కడో వెతుకుతాడు పాపం హిరణ్యకశ్యపుడు, ఎక్కడా కనిపించలేదు. ప్రహ్లాదుడికి అన్ని చోట్ల కనిపించేవాడు. మామూలు వాడా ఏంటి హిరణ్యకశ్యపుడు? అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడికి కూడా కనిపించలేదు. కానీ అతని తత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి 5 ఏళ్ల వయసు గల చిన్నవాడికి కూడా అన్ని చోట్ల కనిపించి ఎప్పుడెప్పుడో అతనికి అవసరం వచ్చిందో గురువు దృష్టిలో కండిషన్ అది. అందుకే మీకులందరినీ కూడా నేను రిపీటెడ్గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే 12 గురువుల యొక్క పేర్లు ఇచ్చాను నేను. 12 గురువులు ఎవరు? సివివి, క్లావిడ్స్కి. లారీ మహాశయ యోగానంద, అరవిందో మాత, గురువుగారు శ్రీరామ శర్మ ఆచార్య. గురువుగారు అని నేను ఎందుకంటున్నాను, వీళ్ళందరూ గురువులే, కానీ ఈయన దగ్గర నాకు కొన్ని అనుభవాలు వచ్చాయి. ఈ సత్యాన్ని నేను అర్థం చేసుకోగలిగాను కనుక నాకు ఆయన గురువు. కానీ వీళ్ళందరూ గురువులే, అందుకే వీళ్ళందరి పేర్లు చెప్తున్నాను నేను. శ్రీరామకృష్ణ పరమహంస, శారదామాత, షిరిడి సాయి, సత్యసాయి, సాయి కంటి మొత్తం. ఈ జీవన చరిత్రలు ఎందుకు చదవమంటున్నాను నేను మీకు అంటే, ఈ జీవన చరిత్రల్లో వాళ్ళు ఆచరించినటువంటి విధానం, వాళ్ళకి గురువు లభించినటువంటి విధానం, మనకి కూడా అలాగే లభిస్తారు. వాళ్ళు వాళ్ళకి ఎలా లభించారో మనకి అలాగే లభిస్తారు. ఇంచేత సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు అయిన వాడు ప్రపంచంలో ఒకడే ఉన్నాడు, అద్వైతం. ఇంకోటి లీడు అసలు వాడు అనేక రూపాలలో ఎక్స్ప్రెస్ కావచ్చు. దానికి ఉంది ఇదే ఆకాశాన్ని, ఇక్కడ విజయవాడ ఆకాశం అంటాం, గుంటూరులో గుంటూరు ఆకాశం అంటాం, అమెరికాలో అమెరికా ఆకాశం అంటాం. కానీ ఆకాశం అంతా అఖండంగా అఖండ మండలాకారం, వ్యాప్తం ఏన చరాచరం, యత్పదం దర్శితం ఏన, తస్మై శ్రీ గురువే. ఆ కాన్సెప్ట్, ఆ గురువు యొక్క కాన్సెప్ట్ని మీరు మర్చిపోకండి. ఆ గురుత్వాన్ని కనుక మీరు పట్టుకోగలిగితే తనే తీసుకెళ్తాడు మీరు పట్టుకుని మిన్నిమిన్నిగా, మీరేమి కష్టపడక్కర్లే. కానీ ఆ తత్వాన్ని అర్థమయ్యే అర్థమవుకుండా ఉంటుంది. ఇంకేట మనము ఖండింపబడిన మనస్సు గలవాళ్ళము. నేను వేరు, ఈ సంపూర్ణ సృష్టి వేరు, ఖచ్చితంగా అది వేరు ఇది వేరు అనేటటువంటి భాష మనకు అర్థమవుతుంది. అఖండ మండలాకారం వ్యాప్తమైన చరాచరం అనేటటువంటి భాష మనకి అర్థం కాదు. అది అర్థం చేసుకోవటానికి ఈ దత్త ప్రదక్షిణ మనం చేస్తున్నాము. చేస్తే ఏం చెప్తున్నాం మనం, నాకు అది చేత కాదు, మర్చిపోతూ ఉంటాను. స్మృతి దేహి, నువ్వు సర్వజ్ఞుడువు అని నన్ను గుర్తుంచుకొని, నువ్వు సర్వవ్యాపకుడువు అని నన్ను గుర్తించుకొని, నువ్వు సర్వసమర్థుడువు అని గుర్తుంచుకొని, గుర్తుంచుకొని నీ దగ్గరే ఉంటే, రాజు దగ్గర ఉంటే రాజుకు వచ్చేవన్నీ కూడా అందుతూ ఉంటాయి. పక్కన రాజు పక్కన నడుస్తూ ఉంటే చాలు, ఆటోమేటిక్గా దారి ఓపెన్ అయిపోతుంది. కాకువాయిలో కొంత మేము వెళ్ళినప్పుడు తెలుసు కదా మీకు, రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోయాయి. అతి కష్టం మీద ఒంగోలు వచ్చాం మేము. ఒంగోలు వచ్చిన తర్వాత ఒక వ్యాన్ మాట్లాడుకున్నాం. వ్యాన్ మాట్లాడుకుని వస్తూ ఉంటే బాలకృష్ణ, హరికృష్ణ, హరికృష్ణ సేన ఒక అంబాసిడర్ కార్లతో ముందుకు వెళ్ళిపోతుంది. మా వ్యాన్ డ్రైవర్ తిరిగితే అక్కడ ఏంటంటే హరికృష్ణ సేన మధ్యలో ఎదుగుతున్నాడు. ఇంకా మమ్మల్ని ఎవరూ ఆపలే, వెళుకుతూ ఉన్నాం అంతే, వెళుకుతూ ఉన్నాం. అసలు మమ్మల్ని ఆగనివ్వలే ఎవరు. మనం కాస్త మంచిగా తాగుతాం, పక్కకి వెళ్తామన్నా కూడా వెళ్ళనివ్వలే. ఏం జరిగింది అక్కడ అర్థమవుతుంది కదా. ఆ సమర్పణ ఒకసారి కనుక ఆ గురువు పక్కనే నువ్వు ఉంటే, ఆ సర్వసమర్థుడు పక్కనే నువ్వు ఉంటే, నిన్నెవడో అప్పుడు మేమెవరో కూడా హరికృష్ణకి తెలియదు. అసలు మేము వస్తున్నట్టు కూడా ఆ సేనకి తెలియదు. ఏమో పాపం, ఆ పిస్టల్స్ గన్స్ అంతా పెట్టుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మేము కూడా వాళ్ళు వెనక తిరుగుతున్నాం అంతే. వాళ్ళకి సెల్యూట్ కొడుతున్నారు, మేము కూడా చేతులు ఎత్తిస్తున్నాం ఎందుకైనా. అంచేత ఆ సకల సమర్థ వ్యక్తి పక్కన మీరు ఉంటే మీకు కష్టాలు ఉన్నాయి అంటే మీరు పక్కన ఉంచలేదు. అలాంటి పరిస్థితుల్లో అవన్నీ వెళ్ళినట్టు నేను మీకు తెలుసు కదా, అప్పుడు నవరాత్రుల్లో రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినప్పుడు అవన్నీ కదలని వెళ్ళలే. అసలు బ్లాక్ చేసి పారేస్తున్నారు 7 రోజులు 10 రోజులు బట్టి లారీలన్నీ బ్లాక్ అయి ఉన్నాయి. కానీ మేము హరికృష్ణ సేన కదా, మాది కృష్ణ సేన, మరి ఎవరు ఆపుతారు, ఆగదు. అది మీరు కనుక ఆ లైన్లో పడుకోగలిగితే ఇవి చేస్తున్నప్పుడు అక్కడ ఊపిరి పట్టుకున్నట్టే మీరు. అందుకని ఏమంటారు, మీ ఊపిరే నా ఊపిరి. మేము పీలుస్తూనే శ్వాస నేను పీలుస్తున్నాను. ఏంటి పీలుస్తే ఏమవుతుంది, నీ సర్వజ్ఞత నాకు రావాలి. నాతో ఎందుకు క్లాస్ అటెండ్ అవ్వటం, నా క్లాస్ అటెండ్ అయ్యాక కెమిస్ట్రీ క్లాస్ స్టూడెంట్ బయటికి వెళ్ళాక ఖచ్చితంగా వాడికి ఇదివరకు లేని కెమిస్ట్రీ నాలెడ్జ్ వస్తుంది, గ్యారంటీ. అది మిస్ అయ్యే ప్రసక్తే లేదు. ఫస్ట్ టైం ఇన్ హిజ్ లైఫ్ ఆ చాప్టర్ వాడు వింటాడు, వాడు ఖచ్చితంగా ఆ మాత్రం నాలెడ్జ్ వాడికి ఎదుగుతాడు. వాడు ఒక మెటీరియలిస్టిక్ గురువు, భౌతిక శరీరధారి గురువు, ఒక భౌతిక శరీరధారి అయినటువంటి శిష్యుడికి ఆ మాత్రం జ్ఞానం ఒక గంట కాలంలో ఇవ్వగలిగితే, మీరు గంటసేపు ఈ దత్త ప్రదక్షిణలు చేసినప్పుడు ఆ సర్వజ్ఞత ఎందుకు రావటం లేదు మీకు. ఆ సర్వవ్యాపకత ఎందుకు రావటంలే, ఆ సర్వసమర్థత ఎందుకు రావటంలే వస్తోంది, గుర్తించటంలే. మీరు బాడీ ప్రజెంట్ మైండ్ యాబ్సెంట్, మా క్లాస్లో కూడా అంతే, ఏం పాఠం చెప్పానో తర్వాత అడిగితే చాలామంది చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే వాళ్ళ దృష్టి గడియారం మీద ఉంటుంది. నాకు చాలాసార్లు నేను అసలు సబ్జెక్ట్ డీల్ చేస్తున్నప్పుడు వాళ్ళ చేతులు పుస్తకాలు పెన్నులు చూస్తూ ఉంటాను నేను. ఇంకో 5 నిమిషాల్లో బెల్ మోగుతుందని కానీ వాళ్ళు క్యాప్లు మూసేస్తారు, పెన్నులు మూసేస్తారు, పుస్తకాలు మూసేస్తారు. వాళ్ళకి భయం, నేను బెల్ అయ్యాక కూడా ఎక్కడ చెప్తారు అది. అలా ఉంటే ఇంక సబ్జెక్ట్ ఏమవుతుంది? సాధనలో అప్పుడే టైం అయిపోయిందా, ఎంతసేపు సాధన చేస్తే బాగుంటుంది అని బలవంతంగా చేసుకోండి. ముందు సిగరెట్ మొట్టమొదటిసారి కాల్చడం నేర్చుకున్నప్పుడు కళ్ళ మీద నీళ్లు వస్తాయి, దగ్గు వస్తుంది, తల తిరుగుతూ నిగ్రహం తిరిగి పడిపోయిన వాళ్ళు కూడా నాకు స్వయంగా తెలుసు. చెంటే అలా పడ్డవాళ్ళలో నేను ఒకని. కాశీలో లక్నో నుంచి మా అన్నయ్య కజిన్ బ్రదర్ వచ్చాడు, రైల్వేలో పనిచేస్తున్నాడు, సీను అనుకుంటా అతని పేరు. ఫస్ట్ టైం మాత్రం నా లైఫ్లో సిగరెట్ కాల్చింది కాశీ స్టేషన్లో. ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నంతవరకు నేను సిగరెట్ పుట్టుకోలే, నువ్వు కాల్చగలవా అన్నాడు. లేదు కొన్ని పౌరుషాలు సాధన చేయగలవా 3 గంటల సేపు అంటే ఆవిడకి పౌరుషం రాదు, సిగరెట్ కాల్చగలవా అంటే పౌరుషాలు వస్తాయి. వచ్చింది, వచ్చి కాల్చి షవర్ పెట్టి చాలా ఆమరి పడ్డా అక్కడ రైల్వే స్టేషన్లో. తర్వాత చాలా కష్టపడి బాధపడ్డాడు. అది తర్వాత ఏమైంది, ఇక్కడికి గుంటూరు వచ్చాక రోజుకి 6 పెట్లు 7 పెట్లు కాల్చాల్సి వచ్చి మా తమ్ముడిని నేను నానాహింసలు పెట్టేవాడిని. ఇవాళ నుంచి సిగరెట్ కాల్చకూడదు అనుకుని సాయంత్రం 6 గంటల నిర్ణయం తీసుకునేవాడిని. అంతే సిగరెట్లు అయిపోయినా ఊరుకునేవాడిని. 9:30 అనేది సిగరెట్ కావాలి, ఎవరు తెస్తాడు, చిన్నవాడు దొరుకుతారు ఇంట్లో, పంపించేవాడిని సిగరెట్. ఎవరు తిట్టుకుంటే వెళ్ళేవాడు, ఎక్కడి నుంచో తెచ్చేవాడు సిగరెట్. ఎందుకు చెప్పాను, దగ్గు వచ్చి పడిపోయి తుమ్ములు వచ్చి కళ్ళ మీద నీళ్లు వచ్చేసి మండుతున్న సిగరెట్ని మీరు అలవాటు చేసుకుని ఓ 4 గంటలు అది కూడా చేతిలో లేకపోతే సాంగత్య మహిమ. వాడు తిట్టుకుంటున్నాడు అని తెలిసి కూడా పంపించేవాడి చేత సిగరెట్ తెప్పించుకోగలిగితే, గురు సాంగత్యాన్ని కనుక మీరు అలవాటు పడితే వదిలి ఎలా ఉండగలదు, ఉండలేదు. ట్రై చేయండి, అంత ఆ స్థితి రానంత వరకు మనం ప్రయత్నం చేద్దాం. అది ఎన్నాడు పడుతుంది, ఎక్కువ రోజునే పట్టదు. ఇంకేతంటే మనం ఎంతలాగా ఆవేదన చెందుతున్నామో అంతకంటే ఎక్కువ ఆవేదన గురువుకు ఉంటుంది మనకు అందజేయాలని. కానీ కొంచెం మన మనస్సుని కొంచెం ఏకాగ్రత చేసుకుని ఈ సాధనని చేసుకున్నప్పుడు కొంచెం మనస్సుని ఈ భావనతో నాలోకి ఆ సర్వజ్ఞత్వం ప్రవేశిస్తుంది, ప్రవేశిస్తుంది. అది సర్వజ్ఞత్వం ప్రవేశించకపోతే ఇంకోటి ఏం ప్రవేశిస్తుంది, ఇంకోటి అన్ని చోట్ల ఉన్నదేదో ప్రవేశిస్తుంది. ఊదొట్టి ఇక్కడ మీరు వెలిగిస్తే కొత్త ఏరియా పోయాక డైల్యూట్ అయిపోతుంది, ఆ వాసన రాదు. కానీ సర్వత్రా ఉన్నటువంటి వాసన ప్రవేశించాల్సి వస్తుందా, అది ప్రవేశిస్తుంది ప్రతి ఊపిరితోనూ. గుర్తించటం లేదు మనం, స్మృతి దేవి ఇది గుర్తుంచుకోండి, ఇది తెలుసుకోండి. మీరు వెళ్తోంది అది, అందులో డౌట్ ఏం లేదు. అందరి భక్తులు చెప్పేది అదే, చివరికి స్తంభంలో ఉందా అన్నాడు ప్రహ్లాదుడు. ఎందుకు లేదయ్యా, నువ్వు ఎందులో పడితే అందులో ఉంటుంది అన్నాడు. ఉన్నాడు అందులో, అంతవరకు ఎందుకు. జ్ఞానదేవుడు వేదాలు నువ్వు చదవటానికి వీల్లేదయ్యా అన్నాడు. నేనేంటయ్యా గీత కూడా చదవగలదు అన్నాడు. నువ్వు చదువుతున్న గీతని అలా అన్నాడు అంతే, గీత వేదాలు చదవటం మొదలెట్టింది. ఇచ్చేత సర్వసమర్థుడు కనుక గురువు, గీత నోట్లోంచి వేదాలు పలికించగలిగేవాడు మన నోట్లోంచి పలికించలేడు, పలికించనివ్వటం లేదుగా. నువ్వు ఎలా పలికిస్తావు అని మనం దిగదీసి కూర్చుంటే పాప అతను మాత్రం ఏం చేస్తాడు, అతనికి ఒక వీక్ పాయింట్ ఉంది దయామయుడు, ఎక్కువ బాధించలేడు. నేను మా తమ్ముడిని సిగరెట్లు తమ్మని బాధించగలిగాను, కానీ గురువు నువ్వు ఇది నేర్చుకోని బాధించలేడు. దయామయుడు కనుక అతని తత్వం అది మీకు ఇష్టం లేకపోతే బలవంతంగా మాత్రం అతను ఏమీ చేయలేడు, బలవంతం పెట్టలేడు నేను. అదొక్కటే వీక్ పాయింట్ గురువుల్లో. నేను వెతికి 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 ఈ వీక్ పాయింట్ పెట్టుకున్నాను, నేను ఎక్కడా దొరకదు వీక్ పాయింట్ అని వాళ్ళు చాలా గొప్పలు చెప్పుకున్నారు గురువు. కానీ ఈ వీక్ పాయింట్ ఉంది వాళ్ళకి, బలవంతంగా మీకు నేర్పించలేరు ఏది కూడా. అసలు ఏ విద్యని నేర్పించలేరు బలవంతంగా, ముఖ్యంగా ఆధ్యాత్మికత, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత, సర్వజ్ఞత్వము అనేది బలవంతంగా నేర్పించలేరు. నేర్చుకోదలుచుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లే, ఉన్న చోటనే నేను మీరు నేర్చుకోవచ్చు, ఉన్న చోటనే. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, హిమాలయాలకు వెళ్ళక్కర్లేదు, సన్యాసుల దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఎవరి దగ్గరికి మీరు వెళ్ళక్కర్లేదు. దానికి ట్యూషన్ ఫీజు ఇచ్చుకోక్కర్లేదు, రికమెండేషన్స్ అక్కర్లేదు, సీట్ కోసం ఏమీ కనపడలేదు, ఏమీ చేసుకోకర్లేదు. మీరు ఉన్న చోట మీ ఊపిరిని అనుసంధానం చేసుకోండి గురువు యొక్క ఊపిరితో. ఆ అనుసంధానం చేసుకోవటానికి ఫస్ట్ మంత్ సిలబస్ మీకు చెప్పాను నేను, రకరకాలుగా అవి చేసుకుంటూనే ఉన్నారు మీరు. సెకండ్ మంత్ ఫాస్ట్గా వస్తుంది. మన మంత్లన్నీ చూస్తూ ఉంటే లాగర్థమిక్ స్కేల్లో కిచెన్ చూపు అయ్యేటట్టున్నాయి. 7 రోజులు 10 రోజులకే నెల అయిపోయేటట్టు కదే. అంతేత ఈ సెకండ్ మంత్ ప్రోగ్రాంలో ఇంకొక అడుగు ముందుకెళ్దాం మనం. ఈ గురువుల యొక్క వాణిని మనం ఎలా పట్టుకోవాలో, ఈ గురువుల యొక్క వాణి పట్టుకోవటానికి రెండు అద్భుతమైనటువంటి మంత్రాలు మనకి ఋషులు ఇచ్చారు. వాటిని మనం అర్థం చేసుకునే ముందు ఏ విద్య అయినా నేర్చుకోవటానికి 3 అంగాలు ఉంటాయి మనకి. త్రైవిద్య మాముక సోమప కూతపాప, త్రైవిద్య మాం సోమప కూతపాప అని రాజవిద్య రాజవీయంలో విద్యను 3 రకాలుగా నేర్చుకోవచ్చు. ఏదైనా 3 రకాలుగా నేర్చుకుంటాం, చూసేవాడు, చూడబడేది, చూసే ప్రాసెస్, అదొక త్రైవిద్య. ఈ ప్రాసెస్లో ఈ 3 ప్రాసెస్లో మంత్రము, యంత్రము, తంత్రము, ఈ 3 కూడా ప్రతి విద్యకి సోపానాలే. ముందు మంత్రం ఉండాలి. మంత్రం అనేసరికల్లా ఏ మంత్రము అని కాదు, మంత్రము అంటే మననము చేసుకునేట అని అర్థం. మననము చేసుకోవటం వల్ల మిమ్మల్ని రక్షించేది మంత్రం. ఏ ఎడ్యుకేషన్ అయినా అంటే ఒకసారి వింటే మీకు రాదు, మళ్ళీ మీరు ఇంటి దగ్గర చదువుతారు, మళ్ళీ నోట్స్ ఇస్తారు, నోట్స్ మళ్ళీ చూపిస్తారు. స్టడీ అవర్స్ అని రెసిడెన్షియల్ కాలేజెస్లో పెట్టేది ఎందుకు? మననం చేయటమే. మననం చేసిన తర్వాత మననం చేసిన దాన్ని యూజ్ చేయటానికి ఒక ఆపరేటస్ కావాలి, యంత్రం కావాలి. మీరు అద్భుతమైనటువంటి కారు డ్రైవరు, కారు లేదు, ఏం చేస్తారు? బ్రహ్మాండంగా ఆపరేషన్ చేయగలరు, సర్జిఫికల్ ఆపరేటస్ లేదు, ఏం చేయగలరు? చాలా బాగా వంట చేయగలరు, వంట సామాగ్రి లేదు. ఇంత మననము చేసినటువంటి విద్యను ఉపయోగించుకోవటానికి ఏం కావాలి మీకు? యంత్రం కావాలి. యంత్రం ఒకటే ఉంటే సరిపోతుందా? ఆ యంత్రం ఎలా ఉందో దాని టెక్నాలజీ తెలియాలి మీకు, తంత్రం తెలియాలి. గునా కొనుక్కు వచ్చేసాం, పెట్రోల్ కోసం, కానీ ఎక్కడ క్లచ్ ఉందో తెలియదు, ఎక్కడ కిక్ కొట్టాలో తెలియదు మీకు, దాని తంత్రము, దాని టెక్నాలజీ తెలియదు మీకు, ఏం చేస్తారు? 3 తెలియాలి మీకు, మంత్రము, యంత్రము, తంత్రము. అంతేత ఇదేదో ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి మాటలే కాదు, దేనికైనా కావాల్సింది ఇదే. మంత్రాలలో చాలా అద్భుతమైనటువంటి 2 మంత్రాలు కలిపి మీరు అనుగ్రహ మాలా మంత్రంగా చేస్తున్నారు. అలా కాస్త అన్నమాట అది మంత్రాలలో. ఈ 2 మంత్రాలను మించిన మంత్రం మీకు ఆధ్యాత్మిక జగత్తులో మీరు వెతికి పట్టుకోలేరు, ఛాలెంజ్ అది. ఇంతకంటే గొప్పవేమి లేవు. ఏంటది? 1, సూర్యశక్తిని మీరు లాక్కునేటటువంటి మంత్రము గాయత్రి మంత్రం. సూర్యశక్తిని మించినటువంటి శక్తి ఏమీ లేదు. నమస్తే యోగి రాజేంద్ర. ఎవరికి మీరు సమర్పణ చేసుకుంటున్నారు? సర్వజ్ఞుడైనటువంటి, సర్వవ్యాపకుడైనటువంటి, సర్వసమర్థుడైనటువంటి గురువుకి మీరు నమస్కారం చేస్తున్నారు. కానీ ఆ గురువు యొక్క లక్షణాలు మీకు తెలియాలి. ఎందులో స్పెషలైజేషన్ అయి చేసి ఉండాలి అతను? యోగ విద్యలో. యోగులకి రాజు నమస్తే యోగి రాజేంద్ర. యోగ విద్య అంటే ఏమిటి అంటే, పూర్వకాలంలో ఆధ్యాత్మిక జగత్తులో యోగ విద్య అంటే సూర్య విజ్ఞానమే. ఇంకోటి యోగ విద్య పేరుతో ఎవరు ఎప్పుడు ఏమి చేయలేదు. రిపీటెడ్గా నేను అదే ఉదాహరణ ఇస్తూ ఉంటాను, నేను మీరు కూడా అదే ఉదాహరణను గుర్తుంచుకుని పరీక్షలో రాయండి. మీకు నేను పెట్టబోయే పరీక్షలో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, మోడ ఫ్యాన్సర్ మార్చకండి. రామాయణంలో సూర్యోపాసకులే అందరూ కూడా, రాజులందరూ కూడా సూర్యోపాసకులే. రావణాసురుడిని చంపటానికి అన్నీ రెడీ అయిపోయి ఎదురెదురుగా నుంచున్నారు. కంగారు పడుతుంది రాముడికి, ఎలా నేను చంపేది, రావణాసురుడిని చంపలేనేమో అనుకుంటాడు. అప్పుడు అగస్త్యుడు వచ్చి ఆదిత్యుడు ఏం చెప్తాడు, మహాభారతంలో పంచపాండవులు కూడా సూర్యపుత్రుల యొక్క విధంగా దూర్వాసుడు ఇచ్చినటువంటి ఆ సూర్యమంత్రం ద్వారానే పుట్టారు వాళ్ళు. ద్రౌపదికి ఇచ్చినటువంటి అక్షయపాత్ర కూడా సూర్యుడి దగ్గర నుంచి వచ్చినదే. యోగ విద్య మొత్తము కూడా సూర్యుడి దగ్గర నుంచే వస్తుంది. ఈ సూర్యుడి యొక్క కిరణాలు మనం ప్రకృతిలో మూడు రకాలుగా పొందగలం. ఒకటి డైరెక్ట్ సూర్యుడి నుంచి మనం పొందగలం, ఇంకోటి సూర్యుడి నుంచి రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ని మనం పొందగలం చంద్రుడి ద్వారా. ఇవి రెండు కాకుండా పదార్థంలో లేటెంట్గా నిబిడీకృతమై ఉన్నటువంటి శక్తి అగ్ని. కర్రలో అగ్ని ఉంది కానీ బయటికి కనిపించడం లేదు కదా, ఫ్రిక్షన్ చేసి చేసినప్పుడు ఆ స్పార్క్ బయటకు వస్తుంది, అది కూడా సూర్యుడి యొక్క లేటెంట్ దాగి ఉన్నటువంటి శక్తి. సూర్య చంద్ర అగ్ని ఇది మనకి మెయిన్ సోర్స్ ఆఫ్ యోగా. యోగ విద్య అంటేనే ఈ మూడింటిని ఉపయోగించుకోవడం. ఇందులో సూర్యశక్తిని ఎలా ఉపయోగించుకోవాలో మనకి గాయత్రి మంత్రంతో తెలుస్తుంది. సూర్యుడు చంద్రుడు అగ్ని విద్యని ఎలా ఉపయోగించుకోవాలో షోడశ మంత్రంలో తెలుస్తుంది. కయే ఈలహ్ని హసకహలహ్ని సకలహ్ని ఈ మూడు కూడా సూర్య చంద్ర అగ్ని విద్యలకి ప్రతినిధిత్వం వహిస్తాయి. ఇది మించి యోగ విద్య లేదు. మీకు తర్వాత అసలు యోగ విద్య అంటే ఏంటో దానికి ప్యూరిటీ పోయి చివరికి కెమిస్ట్రీలో ఈ మధ్య వస్తున్నటువంటి ఎంఎస్ టు ఎంఎస్సీ స్టూడెంట్స్ని చూస్తే వాళ్ళు గ్లాస్టన్ పేరు కూడా వినలేదంటే నాకు నిజంగా ఆశ్చర్యం ఇస్తుంది. రీసెంట్గా మా కాలేజీలో ఒక లెక్చరర్ అపాయింట్ అయ్యాడు పార్ట్ టైంగా. నువ్వు ఏం చదివేవయ్యా? హాల్ అండ్ పులి అన్నాడు ఏదో పుస్తకం పేరు. నేను విన్నా ఎప్పుడు ఆ పేరు అనాదిగా. అందులో ఫిజికల్ కెమిస్ట్రీకి ఏంటంటే గ్లాస్టన్ మన భగవద్గీత లాంటిది, అవి చదవటం మానేశాడు, టెక్స్ట్ బుక్స్ చదవటం మానేశాడు. మా స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఏమి అడుగుతారంటే ఇంత ఎందుకు మాస్టర్ రెండు పాయింట్స్ చెప్పండి పరీక్షలో రాయటానికి, ఆ రెండు పాయింట్సే రాస్తాం. చివరికి మేము క్లాస్ ముందు డిస్కస్ చేసుకుంటూ ఉంటాం ఒకసారి టీచర్స్ మీ పాయింట్ కొంచెం టఫ్గా ఉంది ఇదిగా ఉంది అంటే నాకు ఇచ్చేది ఏంటంటే అడ్వైజ్ మా సీనియర్ టీచర్స్ ఆ పాయింట్ వదిలేయండి మాస్టర్, ఎందుకు వాళ్ళకి ఎలాగో అర్థం కాదు కదా, టఫ్ పాయింట్ వద్దు, ఇంకా మిగతా ఉంటాయి కదా అర్థమయ్యే పాయింట్స్, అవి కూడా ఇన్ని పాయింట్స్ మీరు చెప్పకండి మాస్టర్, వాడు పాపం ఇబ్బంది పడిపోతారు పిల్లలు. ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్ ఆ మూడు పాయింట్లు చెప్తే చాలండి అయిపోతుంది కదా. ఇంక చివరికి అలా చదువుకున్న స్టూడెంట్కి నాలెడ్జ్ ఎంత ఉంటుంది? ఆధ్యాత్మికతలో కూడా అదే రోగం ప్రవేశించింది 5000 సంవత్సరాల కిందట. చివరికి అసలు శాస్త్రం ఎగిరిపోయింది, మొత్తం సైన్స్ ఎగిరిపోయింది. సకాలీన మహత యోగో నిష్కర్తం తపా, చివరికి సూర్యుడికి యోగానికి ఉన్న సంబంధమే పోయింది. అసలు సూర్యుడితో పాటు యోగ విద్య నేర్చుకోవాలి తప్ప సూర్యుడు లేనిదే యోగ విద్య లేదు అనేది పూర్తిగా మర్చిపోవాలి. అది మళ్ళా మనం గుర్తు చేసుకోవాలి. గురువు యొక్క శక్తి ఎక్కడా ఎక్కడుంది అంటే సూర్యుడులో ఉంది. గురువు యొక్క శక్తి ఎక్కడా ఉంది అంటే చంద్రుడిలో ఉంది. గురువు యొక్క శక్తి ఎక్కడ ఉంది అంటే అగ్నిలో ఉంది. సూర్యుడు చంద్రుడు ప్రకృతిలో ఉన్నటువంటి శక్తి, దాన్ని మీరు మార్చలేదు, అవి అలాగే ఉంటాయి. మీరు ఉపయోగించుకున్నా ఉపయోగించుకోకపోయినా కానీ అగ్ని ఉపయోగించుకోవటం మీరు నేర్చుకోవాలి, అగ్నిని మీరు డెవలప్ చేయాలి. అంచేత అగ్ని విద్యతో స్టార్ట్ చేశారు ఆధ్యాత్మికత. భూమి అఖండ జ్యోతి అగ్నితో స్టార్ట్ చేశారు. అంచేత ఈ మొత్తం యోగ విద్యలో మనం ఉపయోగించుకునేటటువంటి శక్తి ఫ్యూయల్ ఇంధనం ఏంటి అంటే సూర్యుడు. సూర్యుడు లేనప్పుడు చంద్రుడు, చంద్రుడు లేనప్పుడు అగ్ని. ఈ రెండింటిని క్లబ్ చేసి దీన్ని మననం చేసుకుంటూ ఉండండి మీరు. గాయత్రి మంత్రము షోడశ విద్య మంత్రము అన్నది అనుగ్రహ మంత్రంగా, గురువు యొక్క అనుగ్రహ మంత్రంగా మనం జపం చేస్తున్నాం. ఈ అనుగ్రహ మంత్రాన్ని ఈ పెట్రోల్ని ఉపయోగించుకోవటానికి యంత్రం కావాలి. ఒకటి మంత్రం అర్థమైంది కదా, ఏంటో అనుగ్రహ మంత్రం ఉచ్చారణ చేసాం మనం, అర్థమైంది. సూర్యకిరణాలు ఉన్నాయి, సూర్యకిరణాలు లేకపోతే చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు లేకపోతే అగ్ని ఉంది, నేర్చుకుందాం బాగానే ఉంది. మరి మెషిన్ ఏది, యంత్రం ఏది? అన్ని యంత్రాలలోకి కూడా సమస్త సౌర కుటుంబాలనే కాకుండా సంపూర్ణ ప్రపంచాన్ని వరల్డ్ అంటే ఏంటి 14 భువనాలను కూడా సూచించేటటువంటి యంత్రమే శ్రీ యంత్రం. శ్రీయంత్ర విద్యోపాసన, శ్రీ విద్యోపాసన ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు అనేటువంటిది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు అనే దానికి సింపుల్ ఆన్సర్ ఏంటంటే, కారు ఎవరు ఎక్కవచ్చు, కారు ఉన్నవాడే ఎక్కవచ్చు. ఆ కారు ఎలా సంపాదించాడు అందరి మనం మాట్లాడుతాం సార్, తర్వాత ఆలోచిద్దాం అది. కానీ కారు ఉంటే మీకు అనుమానం ఉందా, అడుగుతారా పక్కవాడి, నేను కారు ఎక్కొచ్చా ఎక్కకపోతే మాస్టర్ అని ఎవరు వెళ్ళి అడగ నాకు అర్హత ఉందా లేదా అని ఎవడు అడుగుతాడు. కారు ఉంటే కారు ఎక్కుతారు మీరు. అలాగే శ్రీ యంత్రము మీరు ఎక్కవచ్చా ఎక్కకూడదా అనేది ప్రశ్న. అసలు శ్రీ యంత్ర పూజ కాదు చేయాల్సింది, యంత్రాన్ని ఎవడు పూజిస్తాడు, కానీ యంత్రాన్ని పూజిస్తాం మనం. విజయదశమి నాడు ఎప్పుడో ఈ కారుని ట్రక్కుల్ని వాటిని తీసుకెళ్ళి మనం పూజలు చేయిస్తాం. ఇంకా పూజలు చేస్తూ కూర్చోం మీరు, పూజ చేయించాక ఏం చేస్తారు, దాన్ని ఎక్కుతారు మీరు, ఎక్కి నడుస్తారు. అంతే తప్ప నేను పూజ చేశాను అని చేత ఆ ట్రక్ని ఇక్కడ ఇంట్లో పెట్టుకుని స్వాహోత్సవా అనే ట్రక్ని అక్కడ పెట్టేసుకుని నడుస్తూ వెళ్ళాం కదా మనం. మరి శ్రీ యంత్రాన్ని పూజించడం ఏంటి అనేది మూర్ఖత్వం నుంచి మనం బయటపడాలి. శ్రీ యంత్రాన్ని ఎక్కాలి మీరు, శ్రీ యంత్రాన్ని ఉపయోగించుకోవాలి మీరు. కానీ శ్రీయంత్రం ఎక్కడుందో తెలిస్తే దాన్ని కొనుక్కొస్తే పర్వాలేదు మాస్టర్, కొన్ని లక్షలైనా పర్వాలేదు, మేమందరం ఉన్నాం కదా, రోజుకు రూపాయి చొప్పున ఆంధ్రాలో ఉన్నవాళ్ళు మేమందరం కూడా వేసుకుంటే ఓ శ్రీయంత్రాన్ని కొనుక్కు తెచ్చేసుకుంటాం, ఈ పూట మేము ఎక్కుతాం ఆ పూట మేము ఎక్కుతాం ఏదో చేసుకుంటాం. ఇంతగా శ్రీయంత్రం ఎక్కడుంది, కారు బొమ్మలు అవి ఇస్తూ ఉంటాయి కదా, బొమ్మలు కొనుక్కుని కారు కొనేసుకున్నామని ఇంతవరకు నాకు అంత ఆనందపడినవాడు ఎక్కడ అమాయకుడు కనిపించలేదు. కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న వాళ్ళందరూ పరమ అమాయకులని నాకు ఎందుకు అనిపిస్తుందంటే, శ్రీయంత్రాన్ని కొనుక్కుని బొమ్మ తెచ్చి పెట్టుకుని మా ఇంట్లో కూడా శ్రీయంత్రం ఉందంటారు. బొమ్మ తెచ్చి పెట్టుకుంటే ఏం లాభం, నో యూజ్, ఏం లాభం లేదు. కానీ బొమ్మ తెచ్చుకుంటే తెలుస్తుంది, ఓహో ఇదా, దాన్ని చూసినప్పుడు మీరు గుర్తించవచ్చు. కానీ ఒక చిన్న గందరగోళం వచ్చి పడింది అక్కడ, గుర్తించలేకుండా ఉన్నాం శ్రీయంత్రాన్ని ఎదుర్కొన్నా ఉన్నా కూడా. ఎందుకు గుర్తించలేకపోయామంటే, టీవీని చూడగానే మనం గుర్తుపెట్టేస్తున్నాం టీవీ అని, కానీ ఆ టీవీ యంత్రాన్ని తయారు చేయడానికి ఒక సర్కిట్ డయాగ్రామ్ ఉంటుంది. ఆ సర్కిట్ డయాగ్రామ్ చూస్తే మీరు చెప్పలేరు అది టీవీ యొక్క సర్కిట్ డయాగ్రామ్ అని, మీరు అందులో స్పెషలైజ్ చేసి ఉంటే తప్ప. సర్కిట్ డయాగ్రామ్స్ మీరు అందరూ చూసి ఉంటారు కదా, ప్రతి ఆపరేటర్స్కి దానికి కూడా సర్కిట్ డయాగ్రామ్స్ ఉంటాయి, గీతలు ఉంటాయి, ఇలాగా దాని మీద ఏదో అంకెలు ఉంటూ ఉంటాయి, అది ఏదో ఉంటాడని మనకు అర్థం కాదు అది. కానీ ఆ టీవీ బదులు టీవీ సర్కిట్ మీ దగ్గర ఉంటే తెలియదు మీకు అది టీవీ అని. కానీ ఆ సర్కిట్ అంతా కరెక్ట్గా అరేంజ్ చేసేసి దానిపైన ఒక అందమైనటువంటి పాలిష్ చేసేసి వీడియో కాన్ బజూకా అన్నాడు అనుకోండి, మీకు అర్థమైపోతుంది. మీకు వీడియో కాన్ మీద కోపం ఉందనుకోండి, చెత్త ఇంత ఎదో టీవీ నేను ఎక్కడ చూడలేదు మాస్టర్, ఇంకో టీవీ ఏదో ఉంది ఎక్స్ కంపెనీది, ఆ కంపెనీ చాలా బాగుంటుంది. కానీ మీకు తెలియదేమో తమాషా, లోపల ఉన్న సర్కిట్ అందరినీ ఒకటే, అన్ని టీవీలది ఒకటే, కనీసం మీరైనా మోసపోకండి, ఆ కంపెనీ ఆ టీవీ గొప్పది ఈ టీవీ గొప్పది అని, అన్ని టీవీలు టెక్నికల్గా ఒకటే, అసలు చేంజ్ ఉండడానికి స్కోపే లేదు. ఇచ్చేదంటే ఆ టెక్నాలజీ ఒకటే, కొత్త టెక్నాలజీ ఏం ఉండదు. టీవీ టీవీ ఏ టీవీ అయినా కొత్త రకం టీవీ ఎలా ఉంటుంది, అదే సర్కిట్ డయాగ్రామ్ ఉంటుంది. కానీ కొత్త సర్కిట్ డయాగ్రామ్ వస్తే అది టీవీ అందదు ఏమంటారో దాన్ని, వస్తే చెప్తాను నేను ఆ యంత్రం వస్తే. అంచేత మళ్ళీ మన కానీ ఇంత తెలిసిన మేము కూడా అప్పుడప్పుడు డిస్కస్ చేసేసుకుంటూ ఉంటాం, ఈ కంపెనీ టీవీ మంచిదా ఆ కంపెనీ టీవీ మంచిదా, అన్ని కంపెనీ టీవీలు ఒకటే, అలాగే అన్ని శ్రీ యంత్రాలు ఒకటే. కానీ ఆ శ్రీ యంత్రాలు ఏంటి అంటే మీ శరీరమే, మానవ శరీరమే శ్రీ యంత్రం. మీరు ఎక్కే ఉన్నారు అది, మీరు ఉపయోగించుకుంటూనే ఉన్నారు దాన్ని. కానీ ఒకసారి మా ఇంటికి మా ఫ్రెండ్ ఒక అతను వచ్చాడు, జపాన్ నుంచి ఏదో కొత్త మోడల్ కారు వేసుకొచ్చాడు, అన్ని కంప్యూటర్స్ ఇచ్చిన అది తలుపులు అవి అన్నీ కూడా ఏవో బటన్స్ ఉన్నాయి. ఆ సంగతి నాకు తెలియదు, ఎక్కువ అనిపిస్తున్నా అన్నాడు. ఓకే, టెక్కని తలుపులు మూసుకుపోయాయి, డ్రైవ్ చేస్తున్నాడు అది. డ్రైవ్ చేస్తున్నాక మా కాలేజీ వచ్చింది, సరే దిగురు అనిపిస్తున్నా అన్నాడు. హ్యాండిల్ చూస్తే లేదు అక్కడ, హ్యాండిల్ ఏమి అతనికి తెలియదు నాకు తెలియదు అది తమాష. అతడు అడట అది సిగ్గు, కారు తలుపు తీసుకు దిగలేని వాడికి నువ్వేంటి అయ్యా అంటే అడిగిపోవాలి. సరే ఇంకేం చేస్తాను, టైం అయిపోతుంది కదా, ఏంటి దిగవే అంటే నాకు ఎలా దిగాలో తెలియటం లేదన్నా, అది మీ సీట్ వెనక అతను ఉంది స్విచ్ ఒకసారి నొప్పుకో అన్నాడు. ఇంకొకటి తప్పు స్లైడ్ అయింది, దీన్ని జపాన్ నుంచి వచ్చింది ఏదో కొత్తగా నాకు చిక్కలేదు కారేదో. అలాగా ఈ శరీరాన్ని మనం పొంది అవుతే ఉన్నాను తప్ప ఈ శరీరాన్ని ఉపయోగించుకోవడం చాలా కాదు. చాలా సింపుల్ సింపుల్ టెక్నిక్స్ మనకు తెలుసు అంతే, గేర్ మార్చుకోవటాలు, యాక్సలరేషన్ ఇచ్చుకోవటాలు అవి మనకి రావు. ఫస్ట్ గేర్లో పెట్టేసుకుని సయ్యని నడుపుతూ ఉంటాం, ఉన్న ఫ్యూయల్ అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది, విపరీతంగా పెట్రోల్ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనకి గేర్లు మార్చుకోవడం చేత కాకుండా నాలుగు గేర్లు మనకి ఉన్నాయి. ఏంటా నాలుగు గేర్లు? జాగ్రత్త, స్వప్న, సుశక్తి, తుది అవస్థ. గేర్లు మార్చడం రాదు మనకు, ఫస్ట్ గేరే తెలుసు, జాగ్రత్త అవస్థ ఒకటే తెలుసు. లేకపోతే ఇంజన్ ఆఫ్ చేసేస్తాను రాత్రి, అంటే రెండే, రెండోది లేదు. ఇది శ్రీ యంత్రం అండి. అంచేత ఈ శ్రీ యంత్రాన్ని ఎలా ఉపయోగించుకోవాలి మనం, ఈ శరీరాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అని చెప్పటానికే ఈ క్లాసులన్నీ కూడా. ఎక్కడో మీరు వెతుక్కోక్కర్లేదు గురువు కోసం. సర్వజ్ఞుడైనటువంటి, సర్వాంతర్యామి అయినటువంటి, సర్వసమర్థుడైన గురు ఇక్కడే ఉన్నాడు. ఇక్కడే లేకపోతే వాడు సర్వసమర్థుడే కాదు, సర్వాంతర్యామి కాదు. రెండోది ఏం చెప్తున్నాను నేను, శ్రీ యంత్రము విద్య, శ్రీ విద్య కొరకు మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఆ శ్రీ యంత్రము మీరే. ఆ శ్రీ యంత్రానికి ఆపరేట్ కావలసినటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి దగ్గర నుంచి వస్తుంది, చంద్రుడి దగ్గర నుంచి వస్తుంది, అగ్ని దగ్గర నుంచి వస్తుంది. దీనికి కూడా మీరు ఎక్కడికి వెళ్ళాలి? మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. సూర్యుడు, చంద్రుడు ఎక్కడైనా ఉంటాడు, అగ్ని ఎక్కడైనా ఉంటుంది. దానికోసం మీరు ఎక్కడికి వెళ్తారు? మీరే అక్కడికి వెళ్ళకలే. కండిషన్ ఏంటంటే వాటిని మీ శరీరంలో ఉపయోగించుకోవటం నేర్చుకోండి. ఎలా మనం నేర్చుకుంటాం అన్నదే ఈ దత్త ప్రదక్షిణాలలో విద్య. కానీ కేవలం అక్కడ మాత్రమే లేదు, దానికి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్నే అవతారాలు అంటాం, అవతరణలు. ప్రకృతిలో ఉన్నటువంటి సీక్రెట్స్ని సైంటిస్ట్ ఏం చేస్తాడు, తన మానసంలో, తన మనస్సులో, తన బ్రెయిన్లో డిసెంట్ చేసుకుంటాడు. డిసెండ్ చేసినటువంటి, దిగినటువంటి ఆ విద్యను ఏం చేస్తాడు, మాటల రూపంలోనూ, ఫార్ములా రూపంలోనూ బయటికి ఇస్తాడు. 16 శక్తులు ఉన్నాయి. పరిపూర్ణ అవతారం, కృష్ణావతారం. అంటే కొన్ని కొన్ని శాస్త్ర పుస్తకాలలో కృష్ణుడిని దశ అవతారాలు లెక్క పెట్టరు. అసలు కొందరు లెక్క పెడతారు, మనం దాని గురించి దెబ్బలాడుకోవద్దు. అతను 8వ, 9వ, 10వ అని పోతను అసలు ఎక్కడ పుట్టాడు అని పీహెచ్డీలు చేశారు చాలామంది. ఎక్కడ పుడితే ఏం లాభం? పోతను చెప్పింది నేర్చుకుంటే ఈజీ. పోతను ఎక్కడ పుట్టాడో మనకేం లాభం? పోతన ఎన్ని వాక్యాలు, ఏ భాష, ఏ ఉద్దేశంతో రాశాడు? విండియు అని ఏదో మాట వాడేట. విండియు అంటే అర్థం ఏంటంటే ఎండ్ అని అర్థం అంట. ఇది నాకు అనిపిస్తుంది, ఐ మే బి రాంగ్, కానీ నా భావం మీకు అర్థమవుతే చాలు. విండియు అనే పదము